దేవుని వాక్యం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవనేమో అని భయపడుచున్నాను. ఎలయనగా వచ్చిన వాడెవడైనను మేము ప్రకటింపని మరి ఒక యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరి ఒక ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరింపని మరి ఒక సువార్తను మీరు అంగీకరించినను, మీరు వారిని గూర్చి సహించుట యుక్తమే. ప్రార్థన చేసుకుందాం. తనలో వంచండి, ఏకీభవించండి. ప్రార్థిద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమస్వరూపమైన దేవ, దయగలిగిన రక్షక, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మాకు ఇచ్చిన వినూతన దినాన్ని బట్టి, 12వ తేదీని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభు, మీకు వందనాలు. అలాగే ప్రభు, మీ కార్యక్రమంతటిని బట్టి, మీరు మాకు ఇచ్చిన గ్రంథాన్ని, జీవ గ్రంథాన్ని బట్టి మీకు వందనాలు. కలిసి ఆరాధించడానికి, ధ్యానించడానికి, ప్రభు ఉదయకాలమే మేమంతా కూడుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ఈ సౌలభ్యాన్ని బట్టి కూడా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దయగల రక్షక, మీరు మాతో మాట్లాడుతూ బలపరుస్తూ ఉన్నారు, మీకు వందనాలు. మరొకసారి మీ కృప మీద ఆధారపడుతూ ఉన్నాం. ఉదయకాలం మమ్మల్ని ఆరాధనలోకి నడిపిస్తూ ఉన్న సంగారెడ్డి సహవాసాన్ని మీరు బలపరచండి. అట్లాగే వచ్చిన వారందరినీ మీరు బలపరచండి. రావాల్సిన వారి మీద మీరు కనికరపడండి. రాత్రి ఫ్యామిలీ కాన్ఫరెన్స్ లో మీరు కృప చూపించి నూతన సహవాసాన్ని మీరు కట్టినందుకు కూడా మిమ్మల్ని స్తుతిస్తూ మరొకసారి ప్రభువా మీ సహాయాన్ని కోరుకుంటూ వాక్యం అర్థమైనట్లుగా సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రభునందు పిల్లరా, అందరికీ మరొకసారి ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మనం గాడ్స్ నేచర్ మీద స్టడీ కలిగి ఉన్నాం. దేవుని గుణలక్షణాలను అర్థం చేసుకోవడానికి వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. దేవుని గుణలక్షణాలని మనం ఎక్కువగా అవగాహన కలిగి ఉండడం ద్వారా మనం మంచి ఆరాధకులు కాగలుగుతాం. ఆయన ఏమై ఉన్నాడు అర్థమయ్యే కొద్దీ ఆయన పట్ల ప్రేమ, అంకిత భావం, ఆరాధన భావం, కృతజ్ఞత భావం అన్నీ పెరుగుతాయి. 2, దేవుని క్యారెక్టర్లో మనం ఉన్నామా లేదో చూసుకొని ఆయన స్వరూపంలోకి రావడానికి మనకి ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు మనం గాడ్స్ నేచర్లో 27 అంశాలు అధ్యయనం చేస్తూ వచ్చాం. అందులో లాస్ట్ వీక్ మనం స్టడీ చేసిన అంశం ద ఇమెన్సిటీ ఆఫ్ గాడ్. ఇమెన్సిటీ ఆఫ్ గాడ్ అన్నప్పుడు దేవుడు అపారమైన వాడు అని మనం అర్థం చేసుకున్నాం. దేవుడు అపారమైన వాడు అంటే కొలతలు పెట్టడం సాధ్యం కాదు, ఇంత అని చెప్పడం సాధ్యం కాదు. మనం చదువుకున్న ఇదే వాక్యపఠనం చేసిన యోగు గ్రంథం నుంచే 11వ అధ్యాయం 7 నుంచి 9 వచనాలు ధ్యానం చేశాం. ఆయన గూర్చిన అవగాహన కొరకు మాట్లాడుతూ అది ఆకాశ వీధి అంత ఉన్నతమైనది, పాతాళం కంటే లోతుగా ఉన్నది, దాని పరిమాణం భూమి కంటే అధికమైనది, దాని వెడల్పు సముద్రము కంటే అధికమైనది. దేవుణ్ణి మనం లిమిట్ చేయలేము, దేవునికి మనం కొలతలు పెట్టలేము, హద్దులు విధించలేము. ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు, కాబట్టి పరిమాణం ఎంత అని చెప్పలేము, కాలంలో దేవుని కొలవగలమా అంటే ఆయన తరతరాలు యుగ యుగాలు ఉన్న దేవుడు, కాలానికి ముందుగా ఉన్న దేవుడు. కాలం కంటే కాలం ఆయనలో ప్రారంభమైంది, ఆయన కాలంలో ప్రారంభం కాలేదు. కాబట్టి అపారమైన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాము, అపారమైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము అని ద ఇమెన్సిటీ ఆఫ్ గాడ్ అన్న టాపిక్ లో నుంచి అర్థం చేసుకుంటూ వచ్చాం. ఈరోజు నేను మళ్ళా జ్ఞాపకం చేస్తా ఉన్నాను, చాలాసార్లు ఏమాత్రం కాస్త వింతగా ఉన్న, ఏమాత్రం కాస్త జనరల్ గా ఉండవలసిన దానికైనా కొంచెం వెరైటీగా ఉంటే దాన్నే దేవుడు అన్నంతగా దేవుని గురించిన అవగాహన చాలా పూర్ అండర్స్టాండింగ్ చూస్తా ఉన్నాం. దేవుణ్ణి వెతుక్కుంటా ఉన్నారు, ఆ దేవుడు అనగాని ఏమాత్రం కాస్త వెరైటీగా ఉన్న దేవుడే. అందుకే క్రికెట్ స్టార్లను దేవుణ్ణి చేసేస్తున్నారు, ఫిల్మ్ యాక్టర్లను దేవుణ్ణి చేసేస్తున్నారు, డైరెక్టర్లు కూడా దేవుళ్ళు చేసేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు కొంచెం టాలెంట్ ఉంది, టాలెంట్ బట్టి వాళ్ళు దేవుళ్ళు అయిపోతున్నారు. కానీ బైబిల్ ప్రకారంగా జీవ గ్రంథాన్ని చదువుపెట్టుకొని ఆయన ఎంతటి వాడు, ఎలాంటి వాడు, ఆయన పరిమాణం ఎంత, ఆయన జ్ఞానం ఎంత, దాన్ని మనం స్టడీ చేస్తూ వస్తున్నాం. అందులో ఒకటి ఆయన అపారమైన వాడు అని లాస్ట్ వీక్ మనం స్టడీ చేయగలిగాం. ఈరోజు మన ధ్యానాంశం చదివిన వాక్య భాగంలో నుంచి ద సింప్లిసిటీ ఆఫ్ గాడ్, దేవుడు సరళమైన వాడు, దేవుడు సరళమైన వాడు, ద సింప్లిసిటీ ఆఫ్ గాడ్ రాయబడ్డ వాక్య భాగంలో 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో 3వ లైన్, క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి, క్రీస్తు ఎడలనున్న సరళత అన్న మాట రాయబడింది. ద సింప్లిసిటీ ఆఫ్ గాడ్, సింప్లిసిటీ అనగానే సాధారణంగా మనకు అర్థమైనది చాలా సింపుల్ అంటే సులభము అని కాదు. ఈ పదం యొక్క అర్థం దేవుడు సులభమైన వాడు, దేవుడి జ్ఞానం చాలా అర్థం చేసుకోవడం చాలా సులభం, దేవుని స్వరూప స్వభావాలను అర్థం చేసుకోవడం చాలా సులభం అని కాదు. సింప్లిసిటీ అన్న కాడ సులభం అని కాదు, సరళత. సులభం వేరు, సరళత వేరు, దగ్గరగా ఉంటాయి. వాక్యాలు చదివే కొద్దీ మనం ఇంకా ఈ క్యారెక్టర్ను బాగా అర్థం చేసుకోగలుగుతాం, ఇంకా బాగా అర్థం చేసుకోగలుగుతాం. అక్కడ మనం 3వ వచనం 4వ వచనం 2వ వచనంలో పౌలు ఏం మాట్లాడుతున్నాడంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనంలో ఇలా అన్నాడు, సంఘం కొరకు దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రరాలైన కన్యకనుగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మను ప్రధానం చేసి తిని. ఆయన అంటాడు, సంగమా, వరుడైన ప్రభుకి పరిశుద్ధమైన వధువుగా మిమ్మల్ని అప్పగించాలని నేను తాపత్రయపడ్డాను అన్నాడు. పవిత్రరాలైన కన్యక అన్నాడు. అయితే 3వ వచనంలో ఏమంటున్నాడంటే, శత్రు సర్పం, వాడు తెలివైన వాడు, వాడు తంత్రగొండి, వాడు కుయుక్తిపరుడు, వాడు ఆది తల్లి అవ్వను మోసం చేసినట్లుగా మిమ్మల్ని కూడా మోసం చేస్తాడు. అంటే ఏం చేస్తాడు, రాయబడ్డ మాట, మీ మనస్సులను చెరపబడి మైండ్ పాడు చేస్తాడు, సరళతను పాడు చేస్తాడు, పరిశుద్ధతను పాడు చేస్తాడు అని మాట్లాడతాడు. మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. చాలా సార్లు ఏదైన తోటలో ఒక సర్పం వచ్చి సర్పం ఏదైన తోటలో అవను పాడు చేశాడు అన్న మాట దగ్గర ఆ తప్పుడు వ్యాఖ్యానాలు ఉన్నాయి. దాన్ని ఇక్కడ మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. మనసులను చెరపటం, తినొద్దన్నాడా? అవును తినొద్దన్నాడు. తింటే బాగుపడతారు. వాడు మనసును చెరిపాడు, వాడు ఆలోచన విధానాన్ని చెరిపాడు, వాడు దేవునికి వ్యతిరేకముగా చేసేటట్లుగా ప్రేరేపించాడు. ఏదైన తోటలో జరిగింది అదే. ఈరోజు మనల్ని చెరుపుతాడా? అవును. ఎట్లా చెరుపుతాడు? అలాగే సేమ్. వాడు వాడు తెలివైన వాడు, వాడు జ్ఞానవంతుడు, వాడు యుక్తిపరుడు. నాలుగో వచనం అంటాడు, ఎలాగనగా ఎలా చెరుపుతాడంటే, వచ్చిన వాడు ఎవడైనను మేము ప్రకటింపని మరి ఒక యేసును ప్రకటించినను. చాలా ప్రాముఖ్యమైన మాట. ఎంతమంది ఉన్నారు యేసుక్రీస్తు ప్రభులు? ఒకే ఒక యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు అని మనం ఎరుగుదాం. కానీ పౌలు మరి ఒక యేసున్నాడు అని అంటాడు, మరి ఒక యేసున్నాడు అని అంటాడు. పేరుతో పిలిచాం కాబట్టి, పేరుంది కాబట్టి అనొక్కడే అనొద్దు అనొద్దు. ఆ పేరుతోటే డూప్లికేట్ వస్తాడు. ఎవరా డూప్లికేటు? మూడో వచనంలో సర్పం. చాలాసార్లు ఈ మాట అభ్యంతరం అనిపించినా నేను వాడతాను. మీరు ఒకవేళ ఇలా నమ్మితే, మీరు నమ్ముతున్న ఆ ఏసీ బైబిల్లో లేడు, డబ్బులు ఇచ్చే ఏసీ బైబిల్లో లేడు, సుఖాలు ఇచ్చే ఏసీ బైబిల్లో లేడు, ఆశీర్వాదాలతో ముంచెత్తే ఏసీ బైబిల్లో లేడు. ఆయన బైబిల్లో ఒకలాగే రాయబడ్డాడు, ఒకలాగే రాయబడ్డాడు. మనం వేరేగా ఇమాజినేషన్ లో ఉన్నాం. బైబిల్ స్టడీలో ఒక ప్రశ్న పెట్టాను, మన మత్తయి సువార్త 7:13 నుంచి బైబిల్ స్టడీ జరుగుతుంది కాబట్టి ఒక ప్రశ్న పెడితే సహోదరుడు ఇలా అడిగాడు, యేసుక్రీస్తు ప్రభుతో సంబంధం లేకుండా అద్భుతాలు చేయటం, దెయ్యాన్ని వెళ్ళగొట్టడం, ప్రవచించటం సాధ్యమేనా? అదేం ప్రశ్న అన్న అలవేటో. యేసుక్రీస్తు ప్రభుతో సంబంధం లేకుండా ఇవన్నీ చేస్తారా అంటే, మరి యేసుక్రీస్తు ప్రభు అక్కడే అన్నాడు 21:22 మత్తయి సువార్తలో, అక్రమం చేయవారులారా మీరు నా వద్ద నుండి పొండి, నేను మిమ్మను ఎరగను. ప్రభువా, నీ నామాన్ని దెయ్యాన్ని వెలగొట్టాం, నీ నామాన్ని అద్భుతాలు చేశాం, నీ నామాన్ని ప్రవచించాం. చలాసాలు అనిపిస్తూ ఉంటుంది క్రైస్తవ్యం పేరుతో, క్రైస్తవ సేవకుల్లో కొంతమంది చేస్తున్న సేవ. ఇది యేసుక్రీస్తు ప్రభుకు సంబంధించిన పరిచయం కాదు. ఇక్కడ ఉన్నది యేసుక్రీస్తు ప్రభు కాదు, వీళ్ళు ఆరాధిస్తుంది కూడా యేసుక్రీస్తు ప్రభును కాదు. కారణం, బైబిల్లో ఉన్న యేసు ఒకడే, ఒకలాగే ఉన్నాడు, మార్పు చెందనవాడు. ఆయన ఏమైనా మారిపోయాడా? బైబిల్లో ఒకలాగా వ్రాసుకొని ఒకలాగా ఆయన ప్రత్యక్షమయ్యి ఈరోజు ఏమైనా దేవుడు మారిపోయాడంటే మారడు, ఒకలాగే ఉంటాడు. మరి టీచింగ్ మారిపోయిందంటే వేరొక క్రీస్తు, వేరొక యేసు. నాలుగో వచనంలో అదే అంటాడు, వచ్చిన వాడు ఎవరైనా మేము ప్రకటింపని మరి ఒక యేసును ప్రకటించిన. రెండో మాట, మీరు పొందని మరి యొక్క ఆత్మని మీరు పొందిన. పరిశుద్ధాత్మ దేవుడు కూడా డూప్లికేట్ ఉంటాడంటే ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి గంతులేసి అరిసి చెప్తున్న ఆత్మ పరిశుద్ధాత్మ అని మనం అంటాం. బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఎలాంటివాడో రాయబడింది, అలాగే ఉంటాడు. ఆయన మనం ఊహించినట్టుగా ఉండడు. ఏ మాత్రం చాలాసార్లు పూనకం వస్తుంది పల్లెల్లో, పూనకం వచ్చి ఊగిపోతున్నప్పుడు ఆత్మలన్నీ ఆ పరిశుద్ధాత్మని మనం అంటామా? లేదు లేదు, ఆ గ్రామదేవత అంటారు. గ్రామదేవత మరి ఆత్మగా వచ్చి ఆవరిస్తుందా అంటే ఆవరిస్తుందని మనకు తెలుసు. ప్రతి ఆత్మ పరిశుద్ధాత్మ కాదు, చెప్తున్న యేసు బైబిల్లో ఉన్న యేసే కాదు, మరి ఒక యేసు, మరి ఒక ఆత్మ. తర్వాత మాట, మీరు అంగీకరింపని మరి ఒక సువార్తను మీరు అంగీకరించిన. వేరొక సువార్త, వేరొక సువార్త. అంటే అర్థం ఏంటి, శత్రువు ఏం చేస్తారంటే వాడు కలిపి చెరుపుతాడు, వాడు కలిపి చెరుపుతాడు. దేవుడు ఎలాంటి వాడు అంటే హీ సింపుల్, ద సింప్లిసిటీ ఆఫ్ గాడ్, దట్ ఈస్ ద గాడ్స్ నేచర్. సరళమైన వాడు, పవిత్రమైన వాడు. సరళమైన వాడు, పవిత్రమైన వాడు అన్న మాటని ఎలా అర్థం చేసుకోవాలంటే, దేవుడు ఎలా పడితే అలా ప్రవర్తించడు. టైం బట్టి మారిపోడు, మనిషిని బట్టి మారిపోడు. ఇక్కడ ఇలాగా హ్యాండిల్ చేస్తాను, అక్కడ అలాగే హ్యాండిల్ చేస్తాను. నాకు ఈ మనిషి విషయంలో నేను ఇలా చేశాను నా ఇష్టం, ఆ మనిషి విషయంలో అలా చేస్తాను నా ఇష్టం అనడు, అనడు. అందుకే గాడ్ ఈజ్ నాట్ డివైడెడ్. దేవుడికి చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి అని బైబిల్లో మనం చదువుతున్నాం. చాలా క్యారెక్టర్స్ అంటే, గాడ్ ఈజ్ లవ్, దేవుడు ప్రేమయై ఉన్నాడు. రెండో మాట, గాడ్ ఈజ్ జస్టిస్, దేవుడు రైచియస్ జడ్జ్. గాడ్ ఈజ్ రైచియస్ జడ్జ్, దేవుడు ప్రేమయై ఉన్నాడు. బాగుంది, దేవుడు న్యాయమూర్తి అయి ఉన్నాడు, దేవుడు తీర్పు అయి ఉన్నాడు. అదేంటి, ప్రేమించేవాడు ఎట్లా తీర్పు తీరుస్తాడు? రెండు కాంట్రడిక్షనా? నో, రెండు కూడా దేవుళ్ళో సమపాల్లో ఉంటాయి, ఇక ప్రేమ ఆయనలో ఉంది, న్యాయము కూడా ఆయనలో ఉంది అంటే ఎట్లా అర్థం చేసుకునేది? క్రాస్ దగ్గర మనం రెండిటి యొక్క సరళత చూస్తాం, రెండు కలిసిపోయాయి. ప్రేమ ఉంది, న్యాయం ఉంది. గాడ్ ఈజ్ మెర్సిఫుల్, దేవుడు కనికర సంపన్నుడు. రెండో మాట, గాడ్ ఈజ్ అ హోలీ, పరిశుద్ధుడు, కనికరం కలిగిన వాడు. కనికరం కలిగిన వాడు కాబట్టి ఎవరినైనా యాక్సెప్ట్ చేసేస్తాడా అనిపిస్తుంది. గాడ్ ఈజ్ హోలీ, పరిశుద్ధుడు. హాతి పరిశుద్ధుని కలుసుకోలేడు. మరి ఆ రెండు కాంట్రడిక్షన్ కదా? కాంట్రడిక్షన్ కాదు, ఆ రెండు కూడా సమపాలల్లో, ఆ రెండు కూడా కలిసే ఉన్నాయి. సరళత అంటే దేవుని యొక్క నేచర్, డివైడెడ్ నేచర్ కాదు, దేవుడు సర్వములో సర్వమై ఉన్నాడు, సంపూర్ణుడై ఉన్నాడు, ఏకమై ఉన్నాడు, ఒక్కటిగా ఉన్నాడు, మార్పు చెందనవాడిగా ఉన్నాడు. ప్రోగ్రెసివ్గా కొంతకాలం ఇలా ఉన్నాడు, ఆ తర్వాత కొంచెం ఇంప్రూవ్ అయ్యాడు, ఆ తర్వాత కొంచెం అప్గ్రేడ్ అయ్యాడు. అట్లాగే దేవుడి కోసం మాట్లాడలేం. కాలం మారొచ్చుగాక, మనుషులు మారొచ్చుగాక, ఏమైనా మారొచ్చుగాక, ఆయన మార్పు చెందనవాడు. పాఠాలు ఆయనకి చెప్పాల్సిన అవసరం లేదు, అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం అస్సలు లేదు ఆయనకి. ఈ నేచర్ దగ్గర మనం సరళత, దేవుడు సరళమైన వాడు అన్నప్పుడు మనకి అన్ని ఆయనలో కలిసి ఉన్నాయి, విడివిడిగా లేడు. ఒకటి అర్థం కావాలి, ఆయన దేవుళ్ళో ఉన్న క్యారెక్టర్స్ అన్ని యూనిఫైడ్ గా ఉన్నాయి అని మనకు అర్థం కావాలి. ద్వితీయ ఉపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనాన్ని చదవాలి. చదివితే, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. ఇది ఆయన క్యారెక్టర్, అద్వితీయుడగు యెహోవా. అద్వితీయుడంటే, ద్వితీయుడు కాడు. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లో ద లార్డ్ అవర్ గాడ్ ఈజ్ వన్ లార్డ్, ద ఓన్లీ లార్డ్, ఒక్కడు, ఒక్కటే. యూనిఫైడ్ గా నిజంగా త్రిత్వం ఎంత అద్భుతం అంటే, ప్రారంభంలో అర్థం కాక జుట్టు పీక్కొని ఏమి అర్థం కానట్టుగా అనిపించేది, కానీ త్రిత్వం ఎంత అద్భుతమైందంటే కలిసి ఉండడానికి, కలిసి వెళ్ళడానికి, కలిసి నేర్చుకోవడానికి, తగ్గించుకోవడానికి, విధేయత చూపించడానికి ముగ్గురు దైవత్వం కలిగిన వ్యక్తులు లేదా ముగ్గురు సంపూర్ణమైన దేవుళ్ళు, ముగ్గురు దేవుళ్ళుగా చెప్పబడడానికి ఆస్కారం లేనట్టుగా ఒక్కటిగా ఉన్నారు, ఒకరికొకరు లోబడుతున్నారు, ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు, ఒకరి ప్రణాళిక మరొకరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఒకరి ప్రార్థన మరొకరు ఆలకిస్తున్నారు, ఒకరిని మరొకరు ఘనపరుస్తున్నారు. ఎంత అద్భుతమైన హార్మోన్, ఎంత అద్భుతమైన సమన్వయం త్రిత్వంలో చూస్తాము, త్రిత్వంలో చూస్తాము. సంఘం అలాగే ఉండాలి, లోబడాలి, ప్రేమించుకోవాలి, తగ్గించుకోవాలి, కలిసి వెళ్ళాలి. గొడవలు, కల్మషం, లేకపోతే విరోధ భావాలు అలాంటివి ఉండడానికి వీల్లేదు. సంఘంలో కుటుంబం అలాగే ఉండాలి, వన్ బాడీ బట్ టూ పర్సన్స్, భార్య భర్తలు ఏక శరీరం, ఏక శరీరం. దాన్ని ఏమర్థం చేసుకుంటామంటే దేవుడు అద్భుతంగా అద్భుతమైన వాడు ముగ్గురు, కానీ ఒక్క దైవంగా వన్ గాడ్ హెడ్షిప్ లో అద్వితీయ దేవుడుగా, ఒకడే దేవుడుగా, ఓన్లీ లార్డ్ గా ఆయన కనబడుతున్నాడు. ఆయనలో ఉన్న ప్రేమ, ఆయనలో ఉన్న సత్యం, ఆయనలో ఉన్న కనికరం, ఆయనలో ఉన్న పరిశుద్ధత, వేరు వేరు డైమెన్షన్స్ కలిగిన క్యారెక్టర్స్, కానీ అవన్నీ ఆయనలో కలిసి యూనిఫైడ్ గా హార్మోనీతో ఒకటిగా ఒకటిగా ఆయనలో చూస్తాం. అది దేవుని యొక్క నేచర్. సరళత దేవుని యొక్క క్యారెక్టర్ గా పరిశుద్ధ లేఖనాలు చూస్తున్నాం. దీన్ని అర్థం చేసుకోవడానికి వాక్యం ఏమంటుందంటే, ఒకటి మనం చూసిన ఈ మాట ద్వితీయ ఉపదేశ కాండం 6:4, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, ఓన్లీ గాడ్, ఒక్క దేవుడు, ఒక్క దేవుడైతే. 5 అద్భుతమైన మాట ద్వితీయ ఉపదేశ కాండం 6:5 మనం మనుషులు, మనలో కూడా పార్ట్స్ ఉన్నాయి. ఏం పార్ట్స్ ఉన్నాయి? హృదయం, ఆత్మ, శక్తి. దాన్ని సువార్తల్లో చూసినప్పుడు వివేకం కూడా మాట్లాడాడు. ఇవన్నీ వేరువేరు పార్ట్స్, ఇవన్నీ వేరువేరు పార్ట్స్, ఒక పార్ట్ కాదు. కానీ దేవుని బిడ్డలు దేవుడి దగ్గర ఎలా ఉండాలట? నీ పూర్ణ హృదయం, నీ పూర్ణ ఆత్మ, నీ పూర్ణ శక్తితో నీ దేవుడు అని యెహోవాను ప్రేమించాలి. చాలాసార్లు వేషధారి కోసం మాట్లాడుతున్నప్పుడు పెదాలతో వాళ్ళు ఆరాధిస్తున్నారు, హృదయం దూరంగా ఉంది. అది దేవుని క్యారెక్టర్ కానే కాదు. ఒకటిచ్చి ఒకటి ఇవ్వకపోవటం, సరళత లేకపోవటం, అన్నీ ఒకటిగా లేకపోవటం, మనసు ఒకలాగా, శరీరం ఒకలాగా, హృదయం ఒకలాగా. అందుకే ఇంటిగ్రిటీ కోసం మనం మాట్లాడతాం, యథార్థత. యథార్థత అంటే అర్థం ఏంటి? యథార్థత అంటే అర్థం ఏంటంటే మాట, చేత రెండు ఒకలాగే ఉండాలి. మాట, చేత, మనసు. మనసు హృదయంలో ఏమి ఆలోచించాము, నోటుతో ఏమి చెప్పాము, దేన్ని ప్రాక్టీస్ లోకి చేతులతో తీసుకొచ్చాము, మూడు ఒకలాగే ఉండాలి. మనసులో ఒకటి ఉంది, నోటుతో ఒకటి చెప్పాం, చేసేటప్పుడు మరొకటి చేస్తాం. సరళత నుండి చెడిపోయావు. సర్పము అవ్వను మోసం చేసినట్టుగా, మనసును చెరిపినట్లుగా దేవుడు మనం చేసినప్పుడు ఇంత దాని ఏమంటారు, యాక్టర్ల కింద, నటీ నటుల కింద, నటనాచారుల కింద, డ్రామా ఆర్టిస్టుల కింద, ఓసర వెలుల కింద, ఓసర వెలుల కింద చేయలా చేయలా. సరళమైన వారిగా చేశాడు, సరళమైన వారిగా చేశాడు. అంటే అర్థమేంటి అంటే అర్థమేంటి వన్నెస్, యూనిఫైడ్ నేచర్, నాట్ డైవర్స్ నేచర్. నాట్ డైవర్స్ నేచర్. ఒక మాట చదువుతా, మతేసువార్త 18:3. మతేసువార్త 18:3. మీరు మార్కునుంది, బిడ్డల వంటి వారైతేనే కాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది భలే సవాలుకరమైన మాట. ఎలా ఉండాలట? చంటి బిడ్డల్లాగా, చిన్నపిల్లల్లాగా. ఎందుకు చంటి పిల్లల్లాగా చిన్నపిల్లల్లాగా ఉండాలి అన్నారంటే, వాళ్ళు సరళమైన వారు. వాళ్ళ నేచర్ సింప్లిసిటీ. సందర్భం ఏంటి? మొదటి వచనం, ఆ కాలమున శిష్యులు యేసునద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడగగా, అది వాళ్ళ ఉన్న ప్రాబ్లం. అది నేను గొప్ప. ఎవరు గొప్ప పరలోకంలో? భూమి మీద ఆల్రెడీ చెడిపోయాం. అన్నదమ్ముల్లో కూడా ఈ సరళత, ఒక అమ్మ కడుపును పుట్టినా సరే ఈ సరళత. నువ్వు ఎక్కువైనా నేను ఎక్కువైనా అందులో నా సంతోషమే. ఎక్కువ తక్కువలేంటి? ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఉందా, కలిసి వెళ్దాం. నో, ఆస్తిలో నాకెక్కువ రావాలి. వాడిని పొగిడితే వీడి కోపం, వీడిని పొగిడితే వాడి కోపం అని అంటాడు. నిత్యత్వంలో దేవుడు ఎలా ఉన్నాడంటే, పరలోకపు దేవుడు ఎలా ఉన్నాడంటే, యూనిఫైడ్ గాడ్, వన్ గా, ఓన్లీ గాడ్, ఒకటే. వర్గాలు, పార్టీలు, భేదాలు, భిన్నాభిప్రాయాలు అవి లేవు. మనం ఎలా ఉండాలట? పిల్లల్లో మనసు, సరళమైన మనసు. అంటే చిన్న చంటి బిడ్డలు అబద్ధం చెప్పరు, చిన్నపిల్లలు నిజమే చెప్తారు అని. ఎందుకంటారంటే, వాళ్ళు చెడిపోయిన సమయం, అలాగే చిన్నపిల్లలు చెడిపోతారు, చెడిపోవడానికి ముందు వాళ్ళ నేచర్ ఏం చూసారో అదే చెప్తారు, ఏం తెలుసు అదే చెప్తారు. కొంతమంది నీకు లౌక్యం తెలియాలంటారు. లౌక్యం అంటే అర్థం ఏంటి? ఏ మాట రాయాలో, ఏ మాట మాట్లాడాలో, ఎలాగ మనుషుల్ని క్యాచ్ చేయాలో కొంచెం అలౌక్యం తెలియారట. ఏంది లౌక్యం ఆయన అంటున్నాడు. లౌక్యం అన్న మాట దగ్గరే చాలా చెడిపోయారు. అన్ని తెలివితేటలొద్దు, సరళముగా ఉండండి. సాతాను మోసాల్లో పడిపోవద్దు అని ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి పిల్లరా, ఆయన ఓన్లీ గాడ్, అద్వితీయ దేవుడు. మనలో కూడా వేరువేరు పార్ట్స్ ఉన్న ఆత్మ, శరీరం, వివేకం, శక్తి వేరువేరుగా ఉన్న దేవుడు అంటున్నాడు, పూర్ణ హృదయం, పూర్ణ ఆత్మ, పూర్ణ శక్తి, పూర్ణ వివేకం, అన్నిటితోటి సంపూర్ణంగా ఆ ఒక్క దేవుడిని ప్రేమించాలి. అది మనం అర్థం చేసుకోవాల్సిన మాట. కాబట్టి ఆ దేవుని యొక్క ఈ నేచర్ దగ్గర యూనిఫైడ్ గాడ్ గా చూస్తున్నాం. యాకోబ పత్రిక మొదటి అధ్యాయం పదిహేడవ వచనాన్ని చదివితే, శ్రేష్టమైన ప్రతి ఇవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి వద్ద నుంచి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను, గమనాగమనముల కలుగు ఏ ఛాయ అయినను లేదు. అన్చేంజింగ్ నేచర్. దేవుడు కన్సిస్టెంట్ గా ఉంటాడు. దేవుడి నేచర్ అన్చేంజింగ్ గా ఉంటుంది. గమనాగమనాలు లేవు, ఛాయ ఆయన యందు లేదు. ఆయన ఫెయిర్ గా ఉంటాడు, ఒకలాగే ఉంటాడు, మార్పు చెందినవాడుగా ఉంటాడు. అది దేవుని యొక్క సరళత. అంటే నేనేమంటానంటే, సింప్లిసిటీ ఆఫ్ గాడ్ అన్న కాడ, దేవుడు సరళమైన వాడు అన్న ఈ నేచర్ దగ్గర మనం చెప్పగలిగేదంటే, ఆయన పరిశుద్ధుడండి, పాపం చేయడు. ఆయన ప్రేమ కలిగిన వాడు, అంగీకరిస్తాడు పశ్చాత్తాపాన్ని. ఆయన న్యాయవంతుడు, అన్యాయపు తీర్పు తీర్చడు. దేవుడు ఏమని రాయబడిందో దేవుడు గుర్చి అలాగే ఉంటాడు. చాలాసార్లు డౌట్ వచ్చేది, ఇదంతా నిజమేనా, ఆయన ఇలాగే చేస్తాడా, ఎంతవరకు నమ్మొచ్చు, ఎంతవరకు నమ్మొచ్చు అంటే ఆకాశం భూమి గతిస్తాయి కానీ నా మాటలు గతించు అన్నాడు. ఆయన ప్రామిస్ చేస్తే, ఇశ్రాయేలీల కొరకు అబ్రహాముకు చేసిన ప్రామిస్ విషయంలో ఎంత కట్టుబడ్డాడో, ఎంత కట్టుబడ్డాడో. నోవాహు జలప్రలయ కాలం దగ్గర ఆయన సూచనగా ఆ వర్షం ధనుషుని పెట్టి, మేఘ ధనుషుని పెట్టి, మరలా ఇంకొకసారి జలప్రలయం రానివ్వను అన్నాడు. దానికి ఆయన కట్టుబడి ఉన్నాడు. అంత గొప్ప దేవుడు, మారిపోలా, మాట తప్పలా, మారిపోలా, మాట తప్పలా. అన్చేంజింగ్ నేచర్ ఆయనది, యూనిఫైడ్ నేచర్ ఆయనది, డైవర్సిటీ ఆయనలో లేదు, ఆయనలో మారిపోయే స్వభావం లేదు, మారిపోయే స్వభావం లేదు. సంఖ్యాకాండం 23:19 చదివితే, సంఖ్యాకాండం 23:19 చదివితే, 19 దేవుడు అబద్ధమాడుటకాయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకాయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా, చెప్పాడా చేస్తాడు, మాట ఇచ్చాడా దాన్ని నెరవేరుస్తాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ మారిపోవడం ఆయన స్వభావం కాదు, మారిపోవడం ఆయన స్వభావం కాదు. మారిపోయే స్వభావం శత్రువులో కనబడుతుంది, దేవుళ్ళు అది లేదు. అన్చేంజింగ్ నేచర్, అన్చేంజింగ్ నేచర్. కాదు, వాక్యం ఏమంటుందంటే ఆయన ఎలాగైతే యూనిఫైడ్ గా ఉన్నాడో, ఆయన బిడ్డలు ఎలాగ ఉండాలి. మత్తయి సువార్త 22:37 మత్తయి సువార్త 22:36 బోధకుడా, ధర్మశాస్త్రం ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకే ఆయన నిపూర్ణ హృదయంతో, నిపూర్ణ ఆత్మతో, నిపూర్ణ మనసుతో, నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. అన్ని మనసు, హృదయం, పూర్ణాత్మ, ఆత్మ, ఈ మూడింటితోటి ఆయన ప్రేమించాలి. ఒకదానితో నేను ప్రేమిస్తాను, మరొకదాని ప్రేమిస్తాను, అది ఆ దేవుడి నేచర్కి అగనెస్ట్, దేవుడి నేచర్కి అగనెస్ట్. అది ఆయన కోరుకుంటున్నాడు మన దగ్గర నుంచి, సింప్లిసిటీ కోరుకుంటున్నాడు, సరళత కోరుకుంటున్నాడు అనే వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. అయితే శత్రువు మనల్ని ఈ సింప్లిసిటీ నుంచి, సరళత నుంచి ఎట్లా డైవర్ట్ చేస్తాడు అన్నమాట అక్కడే వాక్యంలో మనం చూసాం. కొరింథీయులకు రాసిన 2:11 కొరింథీయులకు రాసిన 2:11 సర్పం కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసులు చెరపబడి, క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవనేమో అని భయపడుచున్నాను. 4 ఎల వెనక వచ్చిన వాడు ఎవడైనను మేము ప్రకటింపను మరొక యేసును ప్రకటించిన, మీరు పొందని మరొక ఆత్మని మీరు పొందినను, మీరు అంగీకరింపని మరొక సువార్తను మీరు అంగీకరించినను అని ప్రారంభించాడు. మోసం జరుగుతుంది, కల్తీ జరుగుతుంది. ఏ మాత్రం మోసం, ఏ మాత్రం కల్తీ, ఏ మాత్రం తేడా జరిగినా అది శత్రువు పని, మీకు అర్థం కావాలి అంటున్నాడు. అదే అధ్యాయంలో కిందకొచ్చేసరికి ఆయన అంటున్నాడు, 13 ఏలి అనగా, అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషం ధరించుకుని వారై ఉండి దొంగ అపోస్తులు మోసగాండ్రకు పనివారు వేషం, అపోస్తులు వేషం. వాస్తవానికి వారు దొంగలు, లోపల వేరు బయట వేరు, వేషధారులు. వేషధారులు 14. ఎందుకు అట్లాగా? ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకునిచున్నాడు. వేషం దూత, వేషం దేవుడు, లోపడ దెయ్యం, లోపడ సాతాను. 15 వచ్చిన వాని పరిచారకులు నీతి పరిచారకుల వేషం ధరించుకునుట గొప్ప సంగతి కాదు. వేషం నీతి పరిచారకులు, లోపడ దుర్నీతి పరిచారకులు, అవినీతి పరిచారకులు. వాక్యాన్ని సరిగ్గా చదువుతా ఉంటే లోపడ ఎన్ని తోడేళ్ళు ఉన్నాయో, ఎన్ని కుంటనక్కలు ఉన్నాయో, లోపడ ఎంతగా కల్తీ జరిగిపోతుందో సంఘం లోపడ, సేవకుల లోపడ. కీలకమైన ఆ విషయం మనలో ఏమైనా ఆ నేచర్ పైకి చెప్పేది ఒకటి, లోపల ఆలోచించేది ఒకటి. పైకి ఒకలాగా లోపల ఒకలాగా, మాట ఒకటి చేత ఒకటి. అదెంత మాత్రం దేవుని యొక్క నేచర్ కాదు, సరళత కాదు, సరళత కాదు. పిల్లలు అమ్మ నాన్న దగ్గర ధైర్యంగా ఉంటారు. ఎందుకు? మా అమ్మ నాకు తెలుసు, నన్ను నా భద్రపరుస్తుంది, నాకు హాని చేయదు. భార్య భర్త దగ్గర ధైర్యంగా ఉంటుంది. నా భర్త నాకు తెలుసు, ఆయన ఎలాంటి వాడో తెలుసు, నన్ను ప్రొటెక్ట్ చేస్తాడు, నన్ను ప్రేమిస్తున్నాడు. ఒకవేళ అది లేకపోతే, అది లేకపోతే ఎంత భయంకరంగా ఉంటుంది. చాలాసార్లు అనిపిస్తుంది, తల్లి పిల్లల్ని చంపింది, భర్త భార్యని చంపాడు, ఏమని అర్థం చేసుకోవాలి, ఏమని అర్థం చేసుకోవాలి? దేవుని నేచరు ఆయన సరళమైన వాడు అన్న మాట దగ్గర మన ఇంట్రోస్పెక్షన్ లో మనం సరళమైన వారమేనా? మనలో సింప్లిసిటీ ఉందా? మనలో ఒకే భావం, ఒకే జీవం ప్రవహిస్తుందా? ఏమైనా రకరకాల భావనలు, లేకపోతే విరుద్ధ స్వభావాలు అర్థమయ్యే పరిభాషలో అపరిచితుడు మారిపోతూ ఉంటారు. ఇప్పుడిప్పుడు ఎలా మాట్లాడతారో తెలియదు, ఎప్పుడిప్పుడు ఎలా ప్రవర్తిస్తారో తెలియదు. దాన్ని సైన్స్ పరిభాషలో స్క్రూ లూజ్ అయింది, మెంటల్ పిచ్చి. నీకేం పిచ్చి పట్టిందా అని అడుగుతాం. ఎందుకు అట్లా ఎందుకు ప్రవర్తిస్తావు? ఒకలాగే ఉండాలి కదా. ఏమి దయ్యం పట్టిందా, పిచ్చి పట్టిందా, ఎందుకు అట్లా అడుగుతాం? దేవుని బిడ్డలు ఒకలాగే ఉంటారు. వేషాలు, డ్రామాలు అవి ఉండకూడదు. కాబట్టి శత్రువు వాడి పని వేషం వేయటం, వాడి పని మోసం చేయటం, వాడి పని కల్తీ చేయటం, వాడి పని చీకటి ఛాయ, గమనాగమనాలు. దేవుని నేచర్ కాదది. కాబట్టి సంఘం ఎప్పుడు ఈ బాధ ఎదుర్కొంటూనే వచ్చింది. నేను యోధాపత్రిక చదువుతా ఉన్నాను. యోధాపత్రికలో ఎన్ని మాటలు మాట్లాడతాడో అనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ విమర్శిస్తున్నారు అని మీరు అనుకుంటే మీకు దానిలో విమర్శించడం కాదు, జరుగుతున్న మోసం. అది మనలో జరుగుతుంది, సంఘంలో జరుగుతుంది, సమాజంలో పూర్తి స్థాయిలో జరుగుతుంది. రాజకీయ నాయకులు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. మోసాలు పెద్ద పెద్ద స్థాయిలో ఉండి కూడా మీరు మోసం చేస్తారంటే వారు చేస్తున్నారు. యోధాపత్రిక ఇలా రాస్తాడు. యోధాపత్రిక 3 ప్రిలరా, మనకందరికి కలిగడు రక్షణ గూర్చి మీకు రాయవన్నని విశేష ఆసక్తి గలవాడినై ప్రయత్న పడుచుండగా నేనేమో సాల్వేషన్ కొరకు రాద్దాము అనుకున్నాను అంటాడు. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడ్డ బోధ నిమిత్తం మీరు పోరాడవన్నని మిమ్మల్ని వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చాను. నువ్వు రక్షణ కొరకు రాయడం కాదు, నువ్వు బోధ కల్తీ అయిపోతుంది. బోధకులు మోసగాళ్ళు వచ్చారు, అసలైన జీవం కలిగించే ఈ బోధే కల్తీ అయిపోతుంది, నువ్వు దాని కొరకు రాయాలి అని ఆత్మదేవుడు నన్ను నడిపిస్తున్నాడు అంటాడు యుధ గ్రంథకర్త. నాలుగు, యారయ్యను కొందరు రహస్యంగా జరబడ్డారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వానికి దుర్వినియోగపరుచుకొనుచు వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి, వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి, వాళ్ళ వ్యాపారం చేయడానికి వచ్చారు, రహస్యంగా జ్వరపడ్డారు, రహస్యంగా జ్వరపడ్డారు. మన అద్వితీయ నాదుడును ప్రభు అయిన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఆయన పేరు చెప్తున్నారు, ఆయన కోసం కాదు, ఆయనతో లేరు, ఆయనకు సంబంధించిన వారు కారు అంటున్నాడు. ఆయనకు సంబంధించిన వారు కారు మొత్తం గ్రంథం అంతా ఈ ఒక్క అధ్యాయం అంతా అదే రాస్తాడు. పదవచనం, వీరైతే తాము గ్రహింపని విషయాల గురించి దూషించువారు, వివేక శూన్యములకు మృగాల వలె వేటిని స్వాభావికంగా ఎరుగుదరో వాటి వల్ల తమను తాము నాశనం చేసుకునిచున్నారు. అయ్యో వారికి శ్రమ, వారి కయ్యి నడిచిన మార్గమును నడిచిరి, బహుమానం పొందవాలని బిలాము నడిచిన తప్పుతురావులు ఆతురముగా పరిగెత్తిరి, కొరాహు చేసినట్లు తిరస్కారం చేసి నశించిరి. వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయొచ్చు, తమను తాము నిర్భయముగా పోషించుకొనుచు, మీ ప్రేమ విందులో దొంగ మెట్టలుగా ఉన్నారు తిండిబోతులు అన్నాడు. తిండిబోతులు తర్వాత ఆ మాటలు మీరు చదవండి, ఎన్ని హెచ్చరిక మాటలు వాళ్ళ కోసం మాట్లాడుతున్నారు. మనకెందుకండి, వాళ్ళు ఎలాగుంటే మనకెందుకండి, అది పెద్ద మోసం. బైబిల్ అలా చెప్పట్లా, ఎలాగుంటే మనకెందుకండి, మన పని ఏదో మనం చేసుకుందామండి, మనం అసలుగా ఆ ఊసి ఎత్తుద్దండి. సాతాను మోసం చేస్తా ఉంటే యూద ప్రేరేపించబడుతున్నాడు, బోధ నిమిత్తం పోరాడమని సంఘానికి రాయాల్సి వచ్చింది. పేతురు అలాగే రాశాడు దొంగ బోధకుల కోసం, పౌలు అలాగే రాశాడు, పౌలు అయితే నెత్తులూరు బాదుకుంటాడు. గలతీయ రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో ఆయన అంటాడు, మొదటి అధ్యాయం ఆరో వచనం నుంచి, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాడిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఎంత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యం అవుతుంది. సంఘాన్ని పౌలు భక్తుడు కట్టాడు, నమ్మకమైన సేవకును కూడా నియమించాడు. ఇంకా పౌలు భక్తుడు ఉన్నాడు, ఆయన చనిపోలా. ఈలోగా సంఘం పాడైపోయింది, భిన్నమైన సువార్త వచ్చింది. ఏడు, అది మరి ఒక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరిచేవారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్తను గాక మరి ఒక సువార్తను మేమైనా పరలోకం వచ్చిన ఒక దూత అని మీకు ప్రకటించిన అతడు శాపగ్రస్తుడగును. దూత వచ్చి చెప్పినా మోసం నమ్మొద్దు, మరలా పౌలు బతుకొచ్చి చెప్పినా మోసం నమ్మొద్దు. ఒక్కసారి అప్పగించబడ్డ బోధ మారదు. దేవుడు ఏమై ఉన్నాడు అని బైబిల్ చెప్పిందో ఆయన 100% అలాగే ఉంటాడు, మారడు. నేను చాలాసార్లు ప్రశ్న అడుగుతాను, ఏది ఎక్కడుంది బైబిల్లో చెప్పండి అంట. ఎందుకు బైబిల్లో చెప్పండి అంటే ఒక్కసారి అప్పగించబడ్డ బోధ అక్కడ ఒకలాగా రాయబడితే ఇంకొకలాగా దేవుడు ఉండడు. ఆయన చెప్పిన దానికి విరుద్ధంగా చేయడు, ఆయన స్వభావానికి విరుద్ధంగా చేయడు, ఒకలాగే ఉంటాడు. కాబట్టి పిల్లరా, ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన మాట, శత్రువు సరళత నుండి ఎట్లా చెరుపుతున్నాడంటే బోధ ద్వారా. నిజంగా చాలా ప్రాముఖ్యమైన టీచింగ్. ఆ ప్రాముఖ్యమైన టీచింగ్ బైబిల్ గ్రంథంలో ఉన్నట్టుగా అందించబడాలి. అబ్బే అలా లేదు, నేను బాగా భయపడేది క్రైస్తవ సాహిత్యం కోసం, నేటి క్రైస్తవ సాహిత్యం కోసం. పాటలో చాలా ఖర్చు పెట్టి చాలా హంగులతో రిలీజ్ చేస్తున్నారు, చాలా బాగుంది, ట్యూన్ చాలా బాగుంది, మ్యూజిక్ చాలా బాగుంది, పాడుకోవడానికి కూడా చాలా బాగుంది. ఎందుకు ఏముంది అందులో? భిన్నమైన సువార్త, ప్రాస్పారిటీ గోస్పెల్, వాక్య విరుద్ధమైన పాటలు, వాక్యంలో లేని విషయాలు, వాక్యంలో లేని విషయాలు. ఇదెంత పెద్ద మోసం. ఆ పాట పాడుకొని 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 ఈ జనరేషన్, బైబిల్ చదవని జనరేషన్ లేదా బైబిల్ మీద ఆధారపడి జనరేషన్, అవును కదా, మనం అలా పాడుకున్నాం కదా, దేవుడు అలాగే ఉంటాడు. భిన్నమైన సువార్త, వేరు క్రీస్తు. దేవుడు ఎలాగుంటాడో బైబిల్లో రాయబడింది, పాటల్లో కాదు. ఆ రాసినోడు సాతాను చేత ప్రేరేపించబడి మోసగించబడి మనల్ని మోసం చేయడానికి రాశాడు. దాన్ని మనం పాడుకొని మనం కూడా ఆ అబద్ధాన్ని వల్లు వేసుకొని మనం కూడా సరళత నుంచి తొలగిపోతాము. మత్తయి సువార్త 6:24 ఇలా రాస్తున్నాడు. మత్తయి సువార్త 6:24 రాస్తున్నాడు. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనారడు. ఇద్దరు యజమానులు ఉండకూడదు, ఇద్దరు దేవుళ్ళు ఉండకూడదు, ఇద్దరు భర్తలు ఉండకూడదు, ఇద్దరు భార్యలు ఉండకూడదు, రెండు జాబులు చేయకూడదు. ఒకరే ఉండాలి, ఒకరికే బద్దులుగా ఉండాలి. ఆ మాట మాట్లాడుతున్నాడు. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనారడు? అతను ఒకను ద్వేషించి ఒకను ప్రేమించును, లేదా ఒకను పక్షముగా ఉండి ఒకను తృణీకరించును? మీరు దేవునికి సిరికి దాసులుగా ఉండనేరరు. దేవుడు సిరి కలిసి ఉండరు. నా యేసు నాకు డబ్బిచ్చాడు అంటే అది బైబిల్ విరుద్ధమైన బోధ. యేసన్నా ఉంటాడు, డబ్బన్నా ఉంటుంది, ఆస్తులన్నా ఉంటాయి, ఆత్మీయత అన్నా ఉంటుంది. ఆత్మీయమైన ధనవంతుడు అదెక్కడుంటుంది? అది ఎంత పెద్ద మోసం. ఆత్మీయమైన ధనవంతుడా, భక్తిపరుడైన ధనవంతుడా? భక్తిపరుడు అయితే హృదయ సింహాసనం మీద నుంచి కనకాన్ని తీసేస్తావు, క్రీస్తుని కూర్చోబెడతావు, ఆయన్నే ఆరాధిస్తావు, ఆయన్నే ప్రేమిస్తావు. ఆయన ఎలాంటివాడంటే ప్రేమ కలిగిన వాడు. పంచు అన్నాడు పంచుతావు, వెదజల్లు అన్నాడు వెదజల్లుతావు, ఆ విగ్రహాన్ని చంపు అన్నాడు ధనాపేక్ష విగ్రహాన్ని చంపుతో. ఆ యేసు డబ్బు కలిసి ఉండరు. ఆయన నేచర్కి అగమిస్ట్ అది. ఇదెంత పెద్ద మోసమో. కలిసి ఉంటున్నారు ఆ యేసు ఆస్తులు కలిసి ఉంటున్నాయి. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? కాబట్టి పిల్లరా, లాయల్టీస్, మన విధేయత సగం ఒకరికి, మన ప్రేమ సగం దేవుడికి సగం దెయ్యానికి, మన ప్రేమ అట్లా విడదీయడానికి లేదు. అయితే వెలుగు సంబంధిగానే ఉంటావు లేదా చీకటి సంబంధిగానే ఉంటావు, అయితే ఆత్మీయుడిగానే ఉంటావు లేదా ఆస్తిపరుడుగానే ఉంటావు, అయితే సత్య సంబంధిగా ఉంటావు లేదా అబద్ధంలోనైనా జీవిస్తావు, రెండూ కలిసి ఉన్నట్టుగా ఉంటుంది. పూర్తిగా అది మోసమే, అది సాతాను చేసిన మోసమే. మనం పాడైపోవడమే. కాబట్టి పిల్లరా, అర్థం చేసుకుందాం. దానికి యాడింగ్స్, దానికి కలపటం, కల్తీ చేయటం. సువార్తకి ఏదైనా కలిపి, మానవ జ్ఞానాన్ని కలిపి, లౌక్యాన్ని కలిపి, లోకంలో ఉన్న విషయాలు కలిపి అందిస్తే భిన్నమైన సువార్త. మన విధేయత దేవుడికి మాత్రమే. కానీ చాలాసార్లు అనిపిస్తుంది, నువ్వు దేవుడి కోసం రాలా. హృదయంలో ఉన్న దేవుడు యేసు కాదు. డబ్బు కోసం వచ్చావు, డబ్బు దేవుడి కొరకు యేసుక్రీస్తు ప్రభు తిరిగి వచ్చి నటిస్తున్నావు. యోధాలాగా అవసరమైతే డబ్బు కోసం ఏసైనా అమ్మేయడానికి కూడా సిద్ధపడుతున్నావు అనిపిస్తుంది. కొన్ని ప్రార్థనలు చూస్తుంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8:1 విగ్రహాలకు బలిగా అర్పించిన వాటి విషయం. మనమందరము జ్ఞానం గలవారమని ఎరుగుతాం. జ్ఞానం ఎప్పుడూ మంచిదే. జ్ఞానం కొరకు బైబిల్ పాజిటివ్ గానే మాట్లాడింది. అయితే జ్ఞానం ఉప్పంగా చేయను. ఇదేంటిది? చెడిపోయింది జ్ఞానం, చెడిపోయింది ఉప్పంగా చేసే జ్ఞానం. ప్రైడ్ వచ్చింది. విజ్డమ్కి ప్రైడ్ ఎందుకు వస్తుంది? అసలుకి జ్ఞానం అంటేనే దేవుని లక్షణం. అట్లాంటి జ్ఞానం ఉప్పొంగు చేస్తుందంటే కల్తీ జరిగింది, కల్తీ జరిగింది. అవును పిల్లరా, ఆ కల్తీ అన్ని ఏరియాల్లో ఉంది. జాగ్రత్త పడాలని వాక్యం మనతో మాట్లాడుతుంది. కాబట్టి పిల్లరా, మనం మనం ఆ మన ఆత్మీయ జీవితానికి మేలుకరంగా అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, మనం ఎలా ఉండాలట, మనం ఎలా ఉండాలట, దేవుని నేచర్ ఏంటో మాట్లాడుతున్నాడు, మనం ఎలా ఉండాలో మాట్లాడుతున్నాడు. సామెతల గ్రంథం 3:5-7 సామెతల గ్రంథం 3:5-7 ఆయన అలా అంటాడు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు, నీ పూర్ణ హృదయంతో యెహోవాను నమ్మకం ఉంచుము. నా అంతట నేను చేసేసి దేవుడు చేశాడు, దేవుడు చెప్పాడు అన్నట్టు ఎలా అంటావు అనొద్దు. మన బుద్ధి కాదు, మన జ్ఞానం కాదు, మన ప్రణాళికలు కాదు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక పూర్ణ హృదయంతో యెహోవాను నమ్మకం ఉంచు. నీ ప్రవర్తనంతటి యందు ఆయన అధికారం గొప్పుకో, అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలం చేయను. నేను జ్ఞానిని కదా అను అనుకోవద్దు, యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టు. రాయబడుతున్న మాట, నీ జ్ఞానం దేవుడి జ్ఞానం, నీ ఆలోచన విధానం దేవుడి ఆలోచన విధానం రెండు కలిసి వెళ్తాయి అనుకోవద్దు. నువ్వు ఆయన జ్ఞానం మీద ఆధారపడు, వాక్యం మీద ఆధారపడు, లేఖనాల మీద ఆధారపడు, ఆయన చెప్పింది చెయ్యి, అప్పుడు నువ్వు మేలు పొందుతావు. దేవుని యొక్క చిత్తాన్ని చేయాలి, దేవుని చిత్తాన్ని చేయాలి అని వాక్యం మాట్లాడుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 12:9-10 చదువుతా. రోమీయులకు రాసిన పత్రిక 12:9-10 చదువుతా. మీ ప్రేమ నిష్కపటమైనదే ఉండాలి, ప్రేమలో కపటం ఉండకూడదు. చెడ్డదాన్ని అసహించుకుని మంచిదాన్ని హత్తుకోండి, రెండు ఉండకూడదు. కపటం ఉండొద్దు, మంచి చెడు రెండు మనలో ఉండకూడదు. సహోదర ప్రేమ విషయంలో ఒకని ఎందొకడు అనురాగం గలవారే. ఆ ప్రేమ ఇతరుల పట్ల, సహోదర ప్రేమ విషయంలో అనురాగం ఉండాలి, కపటం ఉండకూడదు. 9 మీ ప్రేమ నిష్కపటమైనదిగా ఉండాలి. సహోదర ప్రేమ విషయంలో అలాగే ఉండాలి, ఒకని ఎందొకడు అనురాగం గలవారే ఉండాలి. ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనిటి, ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనిటి. కాబట్టి ప్రేమ ప్యూర్గా ఉండాలి, సింపుల్ గా ఉండాలి. అందులో కల్మష ఉండకూడదు, అందులో కల్మష ఉండకూడదు. కావున ప్రిలారా, మనం ఈ అంశం దగ్గర దేవుని నేచర్, ద సింప్లిసిటీ ఆఫ్ గాడ్, సరళమైన దేవుడు, సరళమైన దేవుడు, ఆయన సంక్లిష్టమైన వాడు కాదు, కాంప్లెక్స్ గా లేదు, ఆయన సింప్లిసిటీగా ఉన్నాడు, సరళమైన వాడు. ఇక్కడ మనం నేను అర్థం చేసుకోవడం చాలా కష్టంరా అని అన్నారండి. అర్థమైంది? నువ్వు అర్థం కావట్లా, నువ్వు అర్థం కావట్లా. పెళ్ళై 8 సంవత్సరాలు అయినా మా ఆయన నాకు అర్థం కాలేదు, అర్థమైంది? ఈయన అర్థం కావట్లా, ఎంత కష్టంగా ఉన్నాడు, ఎప్పుడు ఎలా మారిపోతాడో తెలియదు, ఎప్పుడు ఎలా మాట్లాడతాడో తెలియదు. చిన్నపిల్లలు ఖచ్చితంగా మాకు అర్థమైపోతుంది, వీడికి స్వీట్ అంటే ఇష్టం, అది తింటా ఉంటాడు, వీడికి ఇలా చేస్తే ఇష్టం, వీడికి ఇలా ఇష్టం, ఇలాగే ఉంటాడు, మారడు, ఒకలాగే ఉంటాడు, మార్పు చెందడు. సర్పం సరళత నుండి, పవిత్రత నుండి తొలగించడానికి ఎలాగైతే ఆది నుంచి పనిచేస్తున్నాడో, ఇప్పుడు మనల్ని ఈ సింప్లిసిటీ నేచర్ నుంచి కాంప్లెక్సిటీకి, అర్థం కాని స్థాయిలోకి, భిన్నమైన వారిగా, ఒక రకంగా ఈ అకడమిక్ ఎడ్యుకేషన్, అకడమిక్ ఎడ్యుకేషన్ వచ్చే వరకు బాగానే ఉంటారండి. అందుకే లోకంలో ఒక మాట అంటారు, ఒకప్పుడు బాగానే ఉన్నావు, చదువుకున్న తర్వాత బాగుపడతావు అనుకుంటే ఎంత చెడిపోయావేంటి. అవును, బైబిల్ గ్రంథం ఏముందంటే దయ్యాల జ్ఞానం, దయ్యాల జ్ఞానం, దేవుడు లేడు, దేవుడు లేడు. అలాగని చెప్పి ఏమన్నా క్యారెక్టర్ వస్తుందో, క్యారెక్టర్ ఏమి రాదో, ఏం చేద్దాం అనుకుంటున్నావు, అమెరికా వెళ్దాం అనుకుంటున్నాను, ఫారెన్ వెళ్దాం అనుకుంటున్నాను, దేనికోసం? డబ్బులు సంపాదించాలి. మరి విలువలు, విలువలు అవన్నీ లేవు. విలువలు లేకపోతే దేశానికి సేవ చేయాలి, అమ్మ నాన్న బాగా చూసుకోవాలి, గ్రామానికి పేరు తేవాలి, అలాంటివి ఏమి లేవు. నా స్వార్థం, నా కెరీర్, నా డబ్బు సంపాదన. నువ్వు ఈ పని చేస్తే మరి మీ అమ్మ నాన్న కొరకు ఏమవుతుంది? అమ్మ నాన్న కోసం నా సంబంధం లేదు, నా నేను అనుకున్నాను, నా ఇష్టం. ఎంత భయంకరంగా తయారవుతున్నారు. దయ్యాల జ్ఞానం, దయ్యాల జ్ఞానం. ఒక్క మాట చూపించి ముగిస్తాను. యాకోపత్రిక 3వ అధ్యాయం, యాకోపత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో, 13వ వచనం అసలుకి బైబిల్లో మీరు ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైతే ఏ పారా చదివినా కనెక్ట్ అవుతారు. అవును, ఇది దేవుని నేచర్, ఇందులో కల్తీ ఉండదు, ఒకలాగే ఉంటాడు. 3వ అధ్యాయం నుంచి మాట్లాడుతూ కిందకు మాట్లాడుతూ 11వ వచనం, అన్నిటి బుగ్గలో ఒక జల నుండి తీయ నీరు చేదు నీరు ఊరిన నా సహోదరుల అంజరపు చెట్టున ఒలివ పండ్లైనను ద్రాక్ష తీగన అంజరపు పండ్లైనను కాయన అటువలే ఉప్పు నేల నుంచి తీయని నీరులు ఊరవు అని మాట్లాడుతూ 10వ వచనంలో అంటాడు. 10వ వచనం ఒక్క నోట నుండి ఆశీర్వచనము శాపవచనము బయలువెలును. నా సహోదరులరా, ఇలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు. ఒక్క నోట్లో నుంచే రెండు రకాలు, రెండు నాలుకలు, రెండు స్వభావాలు ఉండడానికి వీల్లేదు అంటాడు. కిందకు వచ్చేసరికి 15వ వచనం 14వ వచనంలో అన్నాడు, మీ హృదయాల్లో సహింప నలనవి కాని మత్సరం వివాదం ఉంచుకున్న వారైతే అతిశయపడొద్దు, సత్యానికి విరుద్ధంగా అబద్ధమాడొద్దు. అతిశయం, మత్సరం, అబద్ధం మీరు ఉండకూడదు. ఎలా వస్తాయి ఇవన్నీ? 15వ వచనం, ఈ జ్ఞానం పైనుంచి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యాల జ్ఞానం. భూ సంబంధమైన జ్ఞానం, ప్రకృతి సంబంధమైన జ్ఞానం, దయ్యాల జ్ఞానం. కాబట్టి ఎక్కడ చెడిపోతున్నారు? సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లుగా క్రీస్తు ఎడలన్న సరళత నుండి, పవిత్రత నుంచి తొలగిస్తాడు. ఎక్కడ ఎక్కడ? గాడ్ ఈజ్ డెడ్, దేవుడు చనిపోయాడు, దేవుడు లేడు, నో మోర్ గాడ్. మనం చూస్తున్నాం హోమోసెక్సువాలిటీ, లెస్బియనిజం, గేస్, ట్రాన్స్జెండర్స్, ఎంత భయంకరమైన సమాజాన్ని చూస్తున్నాం. ఏమైంది? అకాడమిక్ ఎడ్యుకేషన్ ఎట్లా చేస్తుంది? దయచేసి జ్ఞానం అనగానే లోకంలో కనబడుతున్న ప్రతిదీ అనొద్దు, మోసం. కాబట్టి పిల్లరా, సర్పము బోధ ద్వారా మోసం చేస్తాడు, దేవుడు ద్వారా మోసం చేస్తాడు. మళ్ళా మూల వాక్యం పురంజీకి రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం, మేము ప్రకటింపని మరి యొక్క యేసును ప్రకటించిన, మీరు పొందిన మరి యొక్క ఆత్మను మీరు పొందిన, మీరు అంగీకరింపని మరి యొక్క సువార్తను మీరు అంగీకరించిన. మోసం, సర్పం యొక్క కార్యం. మనం సరళమైన వారిగా ఉందాం, మన ఆలోచనలు, మన మాటలు, మన చేతలు ఒకలాగే ఉండాలి. మన హృదయం, మన శరీరం, మన శక్తి, మన వివేకం అన్ని దేవుణ్ణి ఆరాధించే విషయంలో కలిసి ఉండాలి. వేరే వేరే రియాక్షన్స్ ఏమైనా మనలో ఉంటే మనం కృపాసనాన్ని సమీపించి, ప్రభు నా మాట ఎలాగా ఉంది, నా మనసు మరోలా ఆలోచిస్తుంది, నా హృదయ ధ్యానం, నా నోటి మాటలు నీకు ఇష్టంగా ఉండాలి. లోపల ఒకలా కనబడుతున్నాను, బయటకు ఒకలా కనబడుతున్నాను. నా పబ్లిక్ లైఫ్ ఒకలా ఉంది, నా ప్రైవేట్ లైఫ్ ఒకలా ఉంది. నాలో సంఘర్షణ ఉంది, పౌరు భక్తుడు అంటాడు, నేను చేయాలనుకుంది చేయట్లేదు, వేరే నియమం నాలో ఆపరేట్ అవుతుంది. అదేమైనా మనలో కనబడితే దట్ ఈజ్ నాట్ అట్ ఆల్ గాడ్స్ నేచర్. అది దేవుని సింప్లిసిటీ కాదు, దేవుని యూనిఫైడ్ నేచర్ కాదు. పరీక్ష చేసుకుందాం, ప్రభు దేరుపుకుందాం, ప్రభు సహాయం కోరుకుందాం. అటు కృప ప్రభు మనకు అనుగ్రహించిన గాక. ఆమెన్.